ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಾಮುದೀರಯೇತ್. ನಷ್ಟಪ್ರಾಯೇಷ ಭದ್ರೇಷು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾ. ಭಗವತೀ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತೇರ್ಭವತಿ ನೈಷ್ಟಿಕೀ. ಶ್ರೀಮದ್ಭಾಗವತಂ ಕ್ಯಾಂಟು 11 ಚಾಪ್ಟರ್ 23 ಟೆಕ್ಸ್ಟ್ ನಂಬರ್ 55. ಕಾಲಃ ತೂ ಹೇತುಃ ಸುಖದುಃಖಯೋಃ ಚೇತ್ ಕಿಂ ಆತ್ಮನಃ ತತ್ರ ತದಾತ್ಮಕಃ ಅಸೋ ನ ಅಗ್ನೇಃ ಹಿ ತಾಪಃ ನ ಹಿಂಸ್ಯ ಹಿಮಸ್ಯ ತತ್ ಸ್ಯಾತ್ ಕ್ರುದ್ಯೇತ ಕಸ್ಮೈ ನ ಪರಯಸ್ಯ ದ್ವಂದ್ವಂ. ಕಾಲಸ್ತು ಹೇತು ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಕಾಲಶ್ಚ ಹೇತು ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಕಿಮಾತ್ಮನಸ್ತತ್ರ ತದಾತ್ಮಕೋಶೋ ಕಿಮಾತ್ಮನಸ್ತತ್ರ ತದಾತ್ಮಕೋಶೋ ನಾಗ್ನೇರ್ಹಿ ತಾಪೋ ನ ಹಿಮಸ್ಯ ತತ್ಸ್ಯಾತ್ ನಾಗ್ನೇರ್ಹಿ ತಾಪೋ ನ ಹಿಮಸ್ಯ ತತ್ಸ್ಯಾತ್ ಕ್ರುದ್ಯೇತ ಕಸ್ಮೈ ನ ಪರಸ್ಯ ದ್ವಂದ್ವಂ. ಕ್ರುದ್ಯೇತ ಕಸ್ಮೈ ನ ಪರಸ್ಯ ದ್ವಂದ್ವಂ. ಕಾಲಸ್ತು ಹೇತು ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಕಾಲಸ್ತು ಹೇತು ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಕಿಮಾತ್ಮನಸ್ತತ್ರ ತದಾತ್ಮಕೋಶೋ ಕಿಮಾತ್ಮನಸ್ತತ್ರ ತದಾತ್ಮಕೋಶೋ ನಾಗ್ನೇರ್ಹಿ ತಾಪೋ ಹಿಮಸ್ಯ ತತ್ಸ್ಯಾತ್ ನಾಗ್ನೇರ್ಹಿ ತಾಪೋ ನ ಹಿಮಸ್ಯ ತತ್ಸ್ಯಾತ್ ಕೃದ್ಯೇತ ಕಸ್ಮೈ ನ ಪರಸ್ಯ ದ್ವಂದ್ವಂ. ಕೃದ್ಯೇತ ಕಸ್ಮೈ ನ ಪರಸ್ಯ ದ್ವಂದ್ವಂ. ಹೇತೋ ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಕೃದ್ಯೇತ ಕಸ್ಮೈ ನ ಪರಸ್ಯ ದ್ವಂದ್ವಂ. ಕಾಲಸ್ತು ಹೇತು ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಕಿಮಾತ್ಮನಸ್ತತ್ರ ತದಾತ್ಮಕೋಶೋ ನಾಗ್ನೇರ್ಹಿ ತಾಪೋ ನ ಹಿಮಸ್ಯ ತತ್ಸ್ಯಾತ್ ಕೃದ್ಯೇತ ಕಸ್ಮೈ ನ ಪರಸ್ಯ ದ್ವಂದ್ವಂ. Nasto eto sukadukhayoschet Vātmanasthatmakoso Mātmanasthatmakoso Netakasmena parasya dhandvam Word to word meaning is as follows. Kalaha, by time. Tu, but. Hetuhu, the cause. Sukadukkhayoho, of happiness and distress. Chet, if. Kim, what. Atmanaha, of the soul. Tatra, in that idea. Tad atmakaha, based on time, aso, the soul, na, not, agnehe, from fire, he, indeed, tapaha, burning, na, not, himasya, of snow, tat, that, syat, becomes, rudyeta, should become angry. Kasmai, at whom? Na, that is not. Parasya, for the transcendental soul. Dvandvam, duality. Translation and purport by the disciples of His Divine Grace, A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Translation. If we accept time as a cause of happiness and distress, that experience still cannot apply to the spirit soul, since time is manifestation of Lord's spiritual potency, and the living entities are also expansions of Lord's spiritual manifestation through spiritual potency manifesting through time. Certainly, a fire does not burn its own flame or spark, nor does the cold harm its own snowflakes or hells. In fact, the spirit soul is transcendental and beyond the experience of material happiness and distress. At whom, therefore, should one become angry? Purport. The material body is dull matter and does not experience happiness, distress and anything else. Because the spirit soul is completely transcendental, he should fix his consciousness on the transcendental Lord, who is beyond material happiness and distress. If it is only when transcendental consciousness falsely identifies with dull matter, the living entity imagines he is enjoying and suffering, he is enjoying and suffering in the material world. This illusory identification of consciousness with matter is called false ego and is the cause of material existence.
Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamaiham Dadati Swapadantikam Vandeham Shri Guru Shri Uta Padakamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Bharijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shivishakanvitamscha He Krishna Karuna Sindho Dinabandho Jagatpate Gopesh Gopika Kantradha Kantramostate Tartakanchana Gaurangirade Vrindavaneshwari Vishabhanusate Devi Pranamami Hari Priye Vancha Kalpatarubhyascha Kripa Sindhubhya Evacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama, Hare Rama, Rama Rama, Hare.
ఈ మన సుఖదుఖాలకి ఆరు కారణాలు కావు అని చెబుతూ, ఈ ఆరో కారణం కాలం కూడా మన సుఖదుఖానికి కారణం కాదు అని చెబుతున్నారు ఇక్కడ. నిన్న మనం 54వ శ్లోకంలో చెప్పుకున్నాం, కర్మ మన సుఖదుఖాలకి కారణం కాదు. ఈ ఆరు కారణంగా కనిపిస్తాయి, అయినా ఈ ఆరు కారణాలు మూల కారణాలు కావు అని నిన్న చెబుతూ ఒక ఉదాహరణ చెప్పటం మర్చిపోయా. ఒక చిన్న పసివాడు ఉన్నాడు అనుకోండి, వాడికి రోజు తల్లి పాలు ఇస్తుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత వాడు చూస్తాడు, ఈ తల్లి పాలుందే నాకు ఒక బాటిల్లో ఇస్తుంది అంటుంది. పాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే ఆ పసివాడు ఏం చెబుతాడు, బాటిల్ నుంచి వస్తుందంట పాలు. అదే కొంచెం పెద్ద అయిన తర్వాత 2 సంవత్సరాలు నడవటం రావంగానే చూస్తాడు, ఈ తల్లి ఏం చేస్తుంది, ఆ పాలని ఫ్రిడ్జ్ నుంచి తీస్తుందంట. అప్పుడు తెలిసింది అక్కడ పాలు బాటిల్ నుంచి కాదు ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు తెలిసింది ఫ్రిడ్జ్లో నుంచి పాలు వస్తాయంట. పాలు ఎక్కడి నుంచి వస్తాయా అంటే ఫ్రిడ్జ్ నుంచి వస్తాయంట. అదే కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత, కొంచెం 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిన తర్వాత, అదేదో కిందకి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ చూశాడంట, ఆ తల్లి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఆ పాలు, ఆ పాలు మిల్క్ వ్యాన్ ఉంటే అక్కడి నుంచి తీసుకొస్తున్నాను. అదే ఫ్రిడ్జ్ నుంచి కాదు, ఇక్కడ ఈ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ మిల్క్ వ్యాన్ నుంచి వస్తున్నాయంట. అట్లాగే ఏదో రోజు అనుకుంటాడు మిల్క్ వ్యాన్ వస్తుంది, అక్కడి నుంచి పాలు వస్తాయి, పాలన్నీ అక్కడి నుంచి వస్తాయంట. కొన్ని రోజుల తర్వాత ఏదో స్కూల్ వాళ్ళందరికీ ఏదో పిక్నిక్ తీసుకెళ్తే అక్కడ చూశాడంట. ఏం చూశాడు, ఈ మిల్క్ వ్యాన్ని చూశాడు. అక్కడ ఒకడు ఆవు నుంచి నీళ్లు ఆవు నుంచి పాలు తీసి ఆ మిల్క్ వ్యాన్లో ఇస్తున్నాడంట. అప్పుడు తెలిసింది, అచ్చా ఈ పాలు ఇక్కడి నుంచి కాదు మిల్క్ వ్యాన్ నుంచి ఆవు నుంచి వస్తుందని తెలిసిందంట. అంటే మన యొక్క చేతన, మన చైతన్యం ఎంత వికసిస్తుందో అంత మటుకు మనం మూల కారణాలని తెలుసుకోగలం. మూల కారణాలని తెలుసుకోకుండా మన మనసు ఒక చైతన్యం అంత వికసించకపోతే మనకి మూల కారణం ఏమిటో తెలియదు. ఎంత మటుకు వికసిస్తుందో అంత మటుకు మన మూల కారణం తెలుస్తుంది. అట్లాగోతే కొంతమంది పూజిస్తారు. ఎవరిని పూజిస్తారు? ఈ ప్రపంచం అంతా శక్తి వచ్చింది ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి, సూర్యుడి దగ్గర నుంచే కదా. అందుకని సూర్యుడిని ప్రార్థిస్తాడు. సూర్యుడిని ప్రార్థిస్తూ దీన్ని శౌర ఆగమం అంటారు. సూర్యుడే ఈ శక్తికంతా మూలం అనుకుంటాడు. కొంతసేపు తర్వాత, కొన్నాళ్ళ తర్వాత, ఈ సూర్యుడు కదులుతున్నాడు కదా, ఈ కదిలించేవాడెవడు, ఆ సూర్యుడు యొక్క ఆ మూమెంట్ని నియంత్రించేవాడెవడు, ఎవరో ఉన్నారు కదా, అప్పుడు ఈ గాణపతి ఆగమాలను అంటే విఘ్నేశ్వరుని పూజిస్తాడు. ఈ గాణపతి ఆగమం, శౌరాగం, తర్వాత గాణపతి ఆగమం. విఘ్నేశ్వరుడేమో అంతటికీ ఈ ప్రపంచానికంతా ఈ శక్తి ఇచ్చినవాడు. ఎందుకంటే సూర్యుడిని కూడా నియంత్రించే శక్తి అతనిలో ఉందని. కొన్ని రోజుల తర్వాత విచారిస్తూ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, కానీ విఘ్నేశ్వరుడు కూడా ఏదో శక్తితో చేస్తున్నాడు కదా, ఆ శక్తికి మూల కారణం ఎవరు అంటే అప్పుడు దుర్గా. శాక్త ఆగమాలు, ఈ శాక్త అనే ఆగమాలు ఉన్నాయి. అంటే దుర్గా దేవిని పూజించే వాళ్ళు అనుకుంటారు ఈ శక్తి దుర్గాదేవి నుంచే వస్తుంది, మూల కారణం ఈ ప్రపంచం అంతా మూల కారణం దుర్గా అనుకుంటారు. అదే మన చైతన్యం కొంచెం వికసిస్తున్న తర్వాత మనం అనుకుంటాం దీనికంతా ఈ శక్తికి కూడా మూల కారణం పురుషుడు, అదెవరో కాదు ఈశ్వరుడు, శివుడు అనుకుంటాం. అట్లా వెళ్తూ విష్ణువే మూల కారణం అని తెలుసుకోవటానికి కొంచెం కాలం పడుతుంది. కొంచెం జ్ఞానం, శాస్త్ర యొక్క అధ్యయన, దాంతోపాటు చైతన్యం యొక్క ప్రోగ్రెస్ ఉండాలి. అట్లాగే ఇది కూడా దుఃఖానికి మూల కారణం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే మొట్టమొదట మనం మనకి దుఃఖం రాగానే మొట్టమొదటి ఏమనుకుంటాం, దుఃఖానికి కారణం నా పక్కన ఉన్నవాడు ఈ ప్రజలు అనుకుంటాం. తర్వాత
ఈ ప్రజలు జనాహ అది అయిన తర్వాత సుఖదుఃఖ హేతు. ఇంకా రెండో కారణం ఏమిటంటే కొంచెం బుద్ధి వికసించిన తర్వాత ఈ జనాల వలన కాదు దేవతల వలన అనుకుంటాడు. కొంచెం ఇంకా ఆ బుద్ధి వికసించిన తర్వాత దేవతలు కాదు దేవతల కంటే మన ఆత్మీ అనుకుంటా ఆత్మీ మన దుఃఖం సుఖదుఖిస్తుంది అనుకుంటాం. ఇంకా జ్ఞానం పెరిగిన తర్వాత ఈ ఆత్మ కాదు మన సుఖదుఖాలకి గ్రహాలు మన సుఖదుఖాలకి కారణం అనుకుంటాడు. తర్వాత ఇంకా ఆ బుద్ధి వికసించిన తర్వాత ఈ గ్రహాలు కాదు మన సుఖదుఖాలకి కారణం మన కర్మలే మన సుఖదుఖాలకి కారణం అనుకుంటాడు. అట్లా అనుకుంటూ ఈ కర్మలు కూడా కాదండి మనకి ఈ కర్మల కంటే విన్న ఇంకో కారణం ఉంది సుఖదుఖానికి. ఏమిటది? కాలమే కారణం. ఎందుకంటే మనకి కర్మలు ఉన్నా మన ప్రారబ్ధ కర్మల్లో ఎన్నో ఉన్నా ఆ కర్మలు కూడా ఉన్నట్టుండరావు కదా, కాలానికి అనుసరంగా వస్తాయి. ఏదో ఉందనుకోండి మనకి ఏదో 35వ సంవత్సరంలో ఒక జబ్బు రావాలి అని మన కర్మలో ఉందనుకోండి, ఆ 35వ సంవత్సరంలో వస్తుంది కానీ 33వ సంవత్సరంలోనో 20వ సంవత్సరంలో రాదు కదా. అంటే ఈ కర్మలు కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? కాలం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఈ సుఖదుఖాలకంతా కారణం కాలమే. ఎట్లాగంటే ఇప్పుడు మన సుఖంలో ఉన్నామనుకోండి కొన్ని రోజుల తర్వాత దుఃఖం వస్తుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. అంటే ఈ కాలం వల్లనే మనకి సుఖదుఖాలు వస్తాయి అని అనుకోవటం. ఇది కూడా చూడాలంటే ఒక రకంగా కారణమే, అయినా ఇది మూల కారణం కాదు అని చెప్పబడుతుంది. అంటే ఇవి 6 కారణాలు కావు అంటే మూల కారణాలు కావు అనుకోవాలి. ఇవన్నీ కనిపించే కారణాలు. ఎవరి చేతన చైతన్యం ఎంత వికసించిందో అంత మటుకు ఇటువంటి కారణాలని చెప్పుకుంటాడు. ఇటువంటి కారణాలు చెప్పుకుంటూ ఎన్నెన్నో రకరకాల సిద్ధాంతాలున్నాయి. అట్లాగే ఈ సిద్ధాంతం అంటే ఫిలాసఫీ అంటే ఒకే ఒక ప్రశ్న, అన్నిటికీ మూల కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ ఫిలాసఫీ అంటారు, దర్శన శాస్త్రం అంటారు. అందుకని వేదాంత సూత్రాలు కూడా ఎట్లా బిగిన్ అయినాయి? తాతో బ్రహ్మజిజ్ఞాస జన్మాద్యస్యత అన్నారు. శ్రీమద్ భాగవతంలో కూడా ఏం చెప్పబడింది? జన్మాద్యస్యత, అన్నిటికీ మూల కారణం ఏమిటి? సైంటిస్టులు కూడా దాన్నే ఎదుగుతున్నారు, అన్నిటికీ మూల కారణం ఏమిటి? ఇప్పుడైతే అన్ని విషయాలకి మూల కారణం అని తెలియదు, అప్పటి వరకు పూర్ణ జ్ఞానం ఉందని చెప్పలేము. ఏదో ఒకతను చాలా దుఃఖంగా ఉన్నాడు, ఏదో పనిచేశాడు, దానికి మూల కారణం ఏమిటి అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవటమే జ్ఞానం, మూల కారణాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ మూల కారణం తెలుసుకునే సమయంలో ఎన్నెన్నో ఇంటర్మీడియట్ కాసెస్ దొరుకుతాయి, అంటే మధ్యలో ఉండే కారణాలు దొరుకుతాయి, అది కూడా జ్ఞానంతో కూడినదే. అట్లాగే ఈ ప్రపంచం అంతటికీ మూల కారణం ఏమిటి అది తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ 6 సిద్ధాంతాలు వచ్చినాయంట. న్యాయకులు ఏమన్నారంటే, గౌతమ ఋషి న్యాయ సిద్ధాంతాన్ని స్థాపిస్తూ ఈ ప్రపంచం అన్నిటికీ మూల కారణం అణువు అన్నాడు. అణువు అంటే యాటమ్, మనం ఫిజిక్స్లో చదువుకున్నామే యాటమ్. ఆటము న్యాయవైశేషికుల యాటము వాళ్ళ తేడా ఉంది. ఈ ఫిజిక్స్లో చదివే యాటము ఈ న్యాయ వైశేషికులు చెప్పిన యాటం కంటే ఎంతో పెద్దది. ఎట్లా ఎంత పెద్దది అంటే, ఒక రాయి ముందు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టారనుకోండి, ఎంత పెద్దది ఆ బిల్డింగు. అట్లాగే ఈ సైంటిస్టుల యాటం ఎంత చిన్నదందో అది ఈ న్యాయ వైశేషికుల యాటం ఉందే అణు దానికి పోలిస్తే ఇది 10 అంతస్తుల బిల్డింగ్ లాంటిదంట. అంటే చూడండి, ఈ వైదిక ఫిజిక్స్ ఉందే న్యాయకుల యాటము అది ఎంత సూక్ష్మమో, ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ వాటికంటే సూక్ష్మమే. ఈ న్యాయ వైశేషికులు ఉన్నారు ఈ యాటం అనేది ఉంది అణువే అన్నిటికీ కారణం మూల కారణం అన్నారు. కొంచెంసేపు తర్వాత న్యాయ వైశేష తర్వాత సాంఖ్య సిద్ధాంతాలు చెప్పారు, ఇది మన యాటము కాదు అణువు కాదు మూల కారణం, మూల కారణం ప్రకృతి అన్నారు. తర్వాత పతంజలి వచ్చి చెప్పాడు యోగ సూత్రాల్లో, మూల కారణం ప్రకృతి కాదు, ఆ ప్రకృతి వెనక ఒక చైతన్యం ఉన్నది అన్నాడు. చైతన్యమే మూల కారణం, కాన్షియస్నెస్ అన్నాడు. ఇప్పుడు దాని తర్వాత జైమిని వచ్చి అన్నాడు, ఈ కాన్షియస్నెస్ స్వతంత్రంగా ఉండదు, చైతన్యం స్వతంత్రంగా ఉండదు. ఆ చైతన్యానికి ఒక ఆధారం కావాలి. అందుకని ఒక పరమాత్మ ఉన్నాడు, ఒక దేవుడు నడు, అపూర్వ అనే దేవుడు నాడు, చైతన్యవంతుడు, అతను మూల కారణం అన్నాడు. ఆ దేవుడు ఏం పని చేస్తాడంటే, మనం ఎట్లా కర్మలు చేస్తామో ఆ కర్మాలకి ఫలం ఇస్తాడు. కాబట్టి కర్మమే మూల కారణం అన్నాడు ఎవరు? పతంజలి. దాని తర్వాత వ్యాస మహర్షి వచ్చి వేదాంత సూత్రాల్లో చెప్పాడు, ఈ కర్మ మూల కారణం కాదు, భగవంతుడు స్వతంత్రంగా మూల కారణం అని చెబుతూ, జన్మాద్యతోన్వయాతర్థిత్త అభిజ్ఞేశ స్వరాట్ అన్నాడు. ఈ భగవంతుడే స్వరాటుడు, స్వయమేవ హి రాజయతే ఇది స్వరాట. అంటే ఇప్పుడు మనం ఎవరి మీదో ఆధారపడి ఉంటాం, ఎవరి మనం స్వతంత్రంగా ఉండలేము. భగవంతుడు అతనికి ఆయనే రాజు, స్వయమేవ హి రాజయతే, ఆయన స్వతంత్రుడు. ఎందుకు? ఆయన అభిజ్ఞుడు, అన్నీ తెలుసు కాబట్టి అతను స్వతంత్రుడు. ఆయనే ఆశ్రయం ఇస్తాడు, ఆయనకి ఇంకెవరు ఆశ్రయం అక్కర్లా. అటువంటి స్వతంత్రమైన పూర్ణ పురుషోత్తముడే కారణం అని మనకు తెలుస్తుంది. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, మన నిజ జీవితంలో ఎన్నెన్నో కారణాలు చూస్తాం. మన దుఃఖానికో ఏ ఒక ఘటన, ఒక సన్నివేశం జరిగితే దానికి ఏదో కారణం అని అనుకుంటాం. అది మన బుద్ధి, మన చైతన్యం ఎంత వికసించిందో అంత మటుకు దీని కారణాలు చూస్తాం. మేనేజ్మెంట్ ఉన్నారనుకోండి, ఏదో ఒక సమస్య జరిగింది, దానికి ఏమి కారణం అని తెలుసుకోవటానికి ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటుంటారు, డిస్కషన్ చేస్తుంటారు. అయినా దాని మూల కారణాన్ని తెలుసుకోవటం జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానంలో మూల కారణం ఏమిటి తెలుసుకోవాలి. ఈ నైమిత్తిక కారణాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాజెస్ ఉన్నాయి, అది కారణాలు ఎట్లా కావు అది కూడా తెలుసుకోవాలి. దాన్ని జ్ఞానం అన్నారు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతటికీ మూల కారణం తెలుసుకోవటం అది చాలా ఫిలాసాఫికల్, చాలా దార్శనికమైంది. కొంతమంది తెలుసుకోవచ్చు, తెలుసుకోపోవచ్చు. అయినా మన దుఃఖానికి మూల కారణం ఏమిటో అది తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎట్లాగపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు జ్వరం వచ్చింది అంటాడు డాక్టర్. కనుక అతని జ్ఞానం, పరిపక్వ జ్ఞానం లేకపోతే, పరిపూర్ణమైన జ్ఞానం లేకపోతే ఆ జ్వరానికి మందిస్తాడు. పూర్ణంగా జ్ఞానం కలిగిన డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ జ్వరానికి మందివడు. ఆ జ్వరం దేని వలన వచ్చింది, ఏ జబ్బు వల్ల వచ్చింది దానికి మందిస్తాడు. అంతకంటే మిన్న ఒక డాక్టర్ ఉంటాడు. వాడు అనుకున్నాడు, నిన్న ఒక నెల క్రితం నువ్వు చాలా చక్కగా ఉన్నావు, బాగున్నావు కదా, ఇప్పుడు జబ్బు చేసేందుకు? ఒక నెల క్రితం జబ్బు ఎందుకు చేయలా నీకు? జబ్బుకు మందివడు. ఆ జబ్బు రావటానికి కారణం ఉన్నదే ఏమిటది? మన దినచర్య సరిగా లేకపోవటం, మన ఆహారం సరిగా లేకపోవటం. దాని గురించి చెప్పేవాడు ఇంకా పెద్ద వైద్యుడు. జ్వరాన్ని తగ్గించేవాడు కూడా వైద్యుడే. అంతకంటే విన్న వైద్యుడు ఏమిటి? ఆ జబ్బును తగ్గించేవాడు వైద్యుడు. అంతకంటే పెద్ద వైద్యుడు ఎవరు? ఆ జబ్బు ఎందుకు వచ్చిందో ఆ మూల కారణాన్ని తెలుసుకొని, నాయన నువ్వు ఈ చలికాలం ఇప్పుడు కొన్ని తినాలి, కొన్ని తినకూడదు, కొన్ని వస్తువులను పొద్దున కూడా తినాలి, సాయంత్రం కూడా తినకూడదు, సాయంత్రం కూడా తినే పొద్దున తినకూడదు అని ఉపదేశం ఇస్తాడు. అంటే ఈ జబ్బు రావటానికి కూడా మూల కారణం. మనకి దుఃఖానికి సమస్య ఒకళ్ళు చూస్తారు, మనకి ఏమైంది? జ్వరం మనకు సమస్య అన్నాడు. ఇంకొకడు ఆ జ్వరం వెనకుండే ఆ జబ్బు, మలేరియా ఏదో అది సమస్య అంటాడు. ఇంకోడు అంటాడు, ఈ మలేరియా వెనక ఇంకొకటి ఏదో ఉంది, అది మన వ్యవహారమే, మన మనసే. మనకేదో మనసులో కోరిక కలిగిందంట, అది తినాలి, ఇది తినాలి, అది చెయ్యాలి. అది ప్రకృతికి విరుద్ధంగా మనం చేసినప్పుడు ఏమైంది? ఆ ఉండే మలేరియా మనకు వచ్చింది, దానివల్ల జ్వరం వచ్చింది, దానివల్ల దుఃఖం వచ్చింది. అంటే ఏ సన్నివేశం జరిగినా, ఏ ఘటన జరిగినా దానికి వెనక ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. ఎన్నెన్నో కారణాలున్నా మూల కారణం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, మన దుఃఖానికి మూల కారణం ఏమిటో కాదు, ఏదో కాదు, మన అజ్ఞానమే మన దుఃఖానికి మూల కారణం అన్నారు. అది భక్తి రసామృత సింధులో ఈ మాట చెప్పబడింది. శ్రీల జీవ గోస్వామి వారు దీనికి భక్తి రసామృత సింధు దానికి వ్యాఖ్య రాస్తూ అన్నారు, మనకి దుఃఖానికి కారణం ఇమ్మీడియట్ కాజ్ అంటే దాని ఏమిటి? పాపాలంట. పాపాల వలన దుఃఖం వస్తుందంట. పాపం ఎందుకు చేశామంటే, పాపం ఎందుకంటే మనం మనసులో కోరికలు ఉన్నాయి కాబట్టి పాపం చేస్తున్నామంట. ఇప్పుడు మనసులో కోరికలు ఎందుకున్నాయంటి, మనసులో కోరికలు ఉన్నాయి ఎందుకున్నాయి, ఎందుకంటే మన అజ్ఞానం వల్ల మనసులో కోరికలు ఉన్నాయి. ఈ అజ్ఞానం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ అజ్ఞానం అవిద్య అనేది కృష్ణుడిని మరిచిట్టు పోవటం వలన వచ్చిందంట. అంటే ఈ ఒక లైన్ గుర్తుంచుకోండి, ఏమిటది, కృష్ణుణ్ణి మరిచిపోవటం అది అజ్ఞానం. అజ్ఞానం వలన మనకి భౌతిక కోరికలు, ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి పాపం చేస్తాం, పాపం చేస్తే దుఃఖం. ఇది ఒక లైన్, ఇది వెనుక గుర్తుంచుకుంటే ఇంకేం అక్కర్లా. దుఃఖానికి ఏం కారణం తెలుసుకోవాలి అంటే మన కృష్ణుడి యొక్క విస్మృతే మూల కారణం. ఆ విస్మృతి అంటే అజ్ఞానం, విస్మృతితో అజ్ఞానం కలుగుతుంది. అంటే ఈ కృష్ణుడి యొక్క విస్మృతి అంటే నేను కృష్ణుడి యొక్క దాసుడిని అది మర్చిపోగానే మన పరిస్థితి ఏమిటి, అజ్ఞానం. అంటే మన మనసు అజ్ఞానంలో ఉండటం వల్ల, ఆ అజ్ఞానం వల్ల మనకి కోరికలు, ఆ కోరికల వల్ల పాపాలు. మనం అనుకుంటాం నా కోరికలు నెరవేర్చుకుంటాం అనుకుంటాం. ఒక లైన్ మీరు మనసు చక్కగా పెట్టుకోండి, పాపాలు చేయకుండా ఎవరూ వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకోలేరు. మన కోరికలు నెరవేర్చుకోవాలంటే పాపం చేయకుండా చేయలేమండి. కొంతమంది అంటారు మేము పాపం చేయమండి మన కోరికలు నెరవేర్చుకుంటాం. కోరికలు నెరవేర్చుకోవాలి అంటే పాపం చేయకుండా చేయలేరు, ఇంపాసిబుల్. ఇది భారతదేశంలో ఇది పెద్ద సమస్య. వాళ్ళు అంటారు మేము పాపం చేయమండి, ఉండేమే చేస్తాం, మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి అది నెరవేర్చుకుంటాం. పాపం చేయకుండా కోరికలు ఎట్లా నెరవేర్చుకోగలరండి, అది ఇంపాసిబుల్. కోరికలు ఉంటే మనల్ని పాపాలు చేయడానికి ప్రవృత్తి చేస్తాయి. అందుకని ఆ కోరికల వలన పాపాలు, పాపం వలన మనం దుఃఖాలు, దుఃఖాలు అనుభవిస్తున్నాం. అట్లా ఈ భక్తుల సామర్యం ఈ మాట చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు ఈ కర్మలు మనకి దుఃఖానికి కారణం అని తెలుసుకోవటం కూడా చాలా పెద్దదే, ఎందుకంటే చాలా పెద్ద విషయమే. అందుకని శాస్త్రాల్లో ఇది చెప్పబడి ఉంది, కనీసం మన దుఃఖం వచ్చినప్పుడు కనీసం ఇదన్నా చెప్పుకో, నా కర్మల వల్ల నాకు దుఃఖాలు వస్తాయని చెప్పుకో. కర్మల మూల కారణం అవ్వకపోయినా అది చెప్పుకోవటం ఒక ఆధ్యాత్మిక జీవితానికి సహకరిస్తుంది. అది మూల కారణం కాకపోయినా మన దుఃఖాలు మన కర్మల వలనే అని అనుకోవటం కూడా మంచిదే. కర్మలు మూల కారణం కాకపోయినా అది ఇటువంటి విచార ఇట్లా అనుకోవటం, ఇట్లా భావిస్తున్న కర్మల వల్లనే నేను దుఃఖిస్తున్నాను అనుకోవటం కూడా మంచిదే. ఎందుకంటే మిమ్మల్ని ఆ సాత్విక భావనానికి వేస్తుంది. లేకపోతే నా దుఃఖానికి కారణం అతను ఇతను అది ఇది అంటుంటాం. కనీసం ఒక రకంగా సెల్ఫ్ రియలైజేషన్ లాగా ఉంటుంది, నేను తప్పు చేశాగా అందుకని నాకే కర్మలు వస్తున్నాయి, నాకే దుఃఖాలు వస్తున్నాయి అనుకోవాలి. అందుకని భాగవతంలో ఈ మాట చెప్పారు. ఏం చెప్పారు, తత్తేను కంపాన్స సమీక్షమాణో భుంజానమేమాత్మకృతం విపాకం అన్నాడు. అంటే భగవంతుని యొక్క దయ కోసం, ఆయన కృప కోసం, అనుకంప కోసం వేచి ఉండటం భక్తుడి యొక్క జీవితం. మనం ఎట్లా జీవించాలి దాని గురించి చెబుతూ బ్రహ్మదేవుడు చెబుతాడు. తత్తేనుకంపాన్ సుసమీక్షమాన అన్నాడు. సుసమీక్షమాన అంటే హిందీలో ఇంతజార్ అంటారు, తెలుగులో వేచి ఉండడం అంటారు కదా, వెయిటింగ్ అంటారు. అవెయిటింగ్ తత్తేనుకంప సుసమీక్షమాన, కృష్ణుడి యొక్క అనుకంప, ఆ కృప ఎప్పుడు లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది, ఎల్లప్పుడూ ఇటు ఈ స్మరణలో ఇటు విచారిస్తూ ఉంటాం. దీని తత్తేనుకంప సుసమీక్షమాణ, ఇట్లా జీవిస్తున్నప్పుడు మనం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కృష్ణుడి దయ కోసం అట్లా జీవిస్తున్నప్పుడు మధ్యలో ఎన్నో దుఃఖాలు వస్తాయి కదా. ఆ దుఃఖాలు వచ్చినప్పుడు ఏమన్నాడంటే బ్రహ్మదేవుడు, నువ్వు అనుకో కృతం విపాకం, నేను చేసిన విపాకాలే, నేను చేసిన కర్మల వాడికి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి నాకు. ఇంకెవరో చెప్పింది, ఎవరో చేసింది, ఎవరో నాకు కష్టం పెట్టింది కాదు, నా కర్మలే కదా. ఇది కర్మలు మూల కారణం కాకపోయినా మన కర్మలే ఇది కారణం అనుకోవటం కూడా మంచిదే. ఇట్ ఈస్ గుడ్ ఎందుకంటే మన కనీసం మన మనసు సాత్విక భావనలో ఉంటుంది. తర్వాత తత్తీనుకం సమీక్షమాణో భుంజానమేమపి కృతం విపాకం హృద్ వాక్ వపు వేరు విదధాం నమస్తే. అంటే మనసు కర్మణా మనసా వాచ భగవంతుని సేవలో ఎల్లప్పుడూ ఉండి ఎవరైతే అట్లా జీవిస్తారో వాళ్ళకి ఏం చెబుతాడు, తత్తీరుగంబాన్ సమీక్షమాణో భుంజానమే ప్రకృతం విపాకం హృద్వాగ విధానం ఏ జీవేత యో ముక్తిపదే సదాయ భాక్ అన్నాడు. ఎట్లాగోతే తండ్రి యొక్క ఆస్తి కుమారుడు కొడుకు ఎట్లా దొరుకుతుంది, కాలాంతరంగా ఆ తండ్రి పోయిన తర్వాత వచ్చేస్తుంది, అట్లాగే వస్తున్నాడు, ఎటువంటి ప్రయాసం చేయకర్లా. అట్లాగే అటువంటి భక్తుడికి ఆ ముక్తి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట, ఎటువంటి ప్రయాసం చేయకర్లా. ముక్తి కోసం ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం అక్కర్లా, ఎటువంటి ప్రయాసం చేయడు. ఆ భక్తుడు ఏం చేస్తాడంటే భగవంతుడి సేవలో 24 గంటలు మగ్నుడై ఉంటాడు. అందువల్ల ఆ ముక్తి ఆటోమేటిక్గా వస్తుందంట, వచ్చినా కూడా ఆ ముక్తిని పట్టించుకోడు. అటువంటి మహనీయుడు భక్తుడు. అలాగే ఇది కర్మల గురించి మనం నేను చెప్పుకున్నాం. ఇవాళ కాలం కూడా మన దుఃఖానికి మూల కారణం కాదు అని చెప్పబడింది. మన కర్మలు కూడా కాలం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, అందుకని నాకు ఒక మాట చెప్పా, సమయసే పెహలే భాగ్యసే జాదా కవి నహి ఆయగా అంటారు. అంటే ఈ సమయకి ముందు కాలానికి ముందు, అంటే మనకి ఏదో 20 ఏళ్ళలో దొరికేది 15 ఏళ్ళలో దొరకదు, 10 సంవత్సరాల తర్వాత దొరికేది ఇప్పుడు దొరకదు, మీ ఎంత ప్రయాసం చేసినా ప్రయత్నించినా దొరకదు. అందుకని ఈ కర్మ ఉన్నది, అది ఏమిటి, దేని మీద ఆధారపడి ఉంది, కాలం మీద ఆధారపడి ఉండదు. చెబుతారు కాబట్టి మీ జనం కుండలి జనం పత్ర తీసుకే ఇప్పుడు దొరకదండి, మీ కోర్టు కేసు ఇప్పుడు దాకవద్దు, ఇంకా 2020 తర్వాతే మీరు ప్రయత్నించండి అన్న. అంటే ఏమిటి, ఈ దీనిలో ఏమన్నా సక్సెస్ ఉంటే సాఫల్యం ఉంటే ఇప్పుడు కాదు మీకు, ఎందుకంటే మీ శరీరం జరుగుతుందని అంటారు కదా. అంటే ఏమిటి, ఈ టైం డిపెండెంట్, ఈ కర్మలు కూడా మనకు వచ్చి టైం మీద మన కాలం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, అందుకని ఈ కాలంని హేతు అనుకోవచ్చు. అయినా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది, కాలస్థు హేతు సుఖదుఃఖ యోశ్చేత్. కాలం, కాలశక్తి, భగవంతుని ఈ కాలశక్తి ఉన్నదే, అది మన సుఖదుఖాలకి కారణం అవుతే, అంటే అవ్వదు కాదు అని, కాదు కావు. ఎందుకు కాదు, కిమాత్మనస్తత్ర తదాత్మకోసౌ అన్నాడు. కిం ఆత్మనః ఆత్మనస్ తత్ర తద్ ఆత్మకౌసౌ అన్నాడు. అంటే ఈ ఆత్మనః అంటే ఈ కాలం ఉన్నదే, అది ఈ ఆత్మ, ఈ రెండు ఒకే స్వభావం కలిగి ఉందంట. దీని గురించి మనం చెప్పుకోవాలి, కాలం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ కాలశక్తి ఉన్నదే భగవంతుడి, చాలా కష్టం తెలుసుకోవటం, ఇది చాలా సూక్ష్మమైనది. ఆ భగవంతుడే భగవంతుడు చెబుతాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో. ఈ కాలం ఏంటంటే చాలా విచిత్రమైనది, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రకాశం కాలం ఇది. ఇట్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిచువల్ పొటెన్సీ. అయినా ఈ కాలం ఉందే దానిలో చైతన్యం లేదు, అందుకని దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. భగవంతుని యొక్క స్పిరిచువల్ పొటెన్సీ అంటే ఆధ్యాత్మిక శక్తితో ప్రకటించినది, ప్రకటించిన అది చైతన్యం లేని వంటిది. అంటే మనం అనుకున్నాం స్పిరిచువల్ అంటే ఏంటి, కాన్షియస్నెస్ ఉండాలి కదా, బట్ ఈ టైం అనేది ఉన్నదే అదేమిటి, ఇట్ ఈస్ అన్కాన్షియస్ ఎనర్జీ ఆఫ్ కృష్ణ. అంటే అన్కాన్షియస్ స్పిరిచువల్ ఎనర్జీ ఆఫ్ కృష్ణ అంట, ఆ భగవంతుని యొక్క శక్తి, భగవంతుడే. అంటే కాలం అంటే ఎవరో కాదు, కాలోస్మి అన్నాడు కదా, ఆ కృష్ణుడే భగవంతుడు. ఈ కాలం రెండు రకాలు, ఒకటి ఆ పరమాత్మకి ఒక స్వరూపం, కాలస్వరూపం. మనం భగవద్గీతలో భగవంతుడు విశ్వరూప దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ విశ్వరూప దర్శనంతో పాటు కాలరూపాన్ని కూడా దర్శనిస్తాడంట. ఈ కాలరూపం ఎవరో కాదు, పరమాత్మ. పరమాత్మకి రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి విశ్వరూపం, ఇంకోటి కాలరూపం. విశ్వరూపాన్ని వర్ణిస్తూ ఏమన్నాడు, ఏకాంక్షేణ స్థితో జగత్ అథవా బహునీతేన జ్ఞాతేన త్వచార్జున విష్టవ్యావిధం కృష్ణం ఏకాంక్షేణ స్థితో జగత్. ఇది పదో అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఏది చెప్పడుందో దాన్ని చూపించాడు. 11వ అధ్యాయంలో భగవంతుడు విశ్వరూప దర్శనంలో అది చూపిస్తూ ఈ పరమాత్మ యొక్క ఇంకొక స్వరూపాన్ని కూడా చూపించాడంట. ఏమిటది? కాలస్వరూపాన్ని చూపించాడు. మీకు తెలుసుగా ఆ అధ్యాయంలో 11వ అధ్యాయంలో అర్జునుడు చూశాడు కాలపురుషుణ్ణి. ఏం చూశాడు? ఆ దంతాల మధ్యలో కౌరవులందరూ నరికిపోయి చచ్చిపోతున్నారంట. ఇటువంటి భయానకమైన దృశ్యాన్ని చూసి భయపడిపోయాడు అర్జునుడు. భయపడున్నాడు, ఇది చాలు ఈ ఆపే నన్ను, చాలా భయానకంగా ఉందన్నాడు. తర్వాత అన్నాడు చతుర్భుజ రూపాన్ని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. తర్వాత అన్నాడు నా ద్విభుజ రూపంలోనే దర్శనం చేసుకోవాలనిపిస్తున్నాను. అంటే ఇక్కడ ఈ కాలం అనేది రెండు రకాలు. ఒకటి గ్రాస్ టైం అన్నారు, అగ్రిగేట్ టైం అంటే పరమాత్మ యొక్క స్వభావం, పరమాత్మ యొక్క ఇంకొక రూపం. అది విశ్వరూపం కాబట్టి ఇంకో రూపం కాలరూపం. అదే రూపం ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత అది ఒక ఎఫెక్ట్ ఉన్నదే. అది మనకి భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు అని అనిపిస్తుంది. కాలం మూల రూపంలో వర్తమానమే, దానికి భూత, వర్తమాన, భవిష్య అంటూ లేదు. అది ఒక శక్తి, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మనకి అనుభవం దాని, ఆ కాలశక్తి యొక్క అనుభవం ఆధ్యాత్మిక జగత్తులో ఉండదు. ఎందుకంటే మూల రూపంలో కాలం కేవలం వర్తమానం మాత్రమే. ఇప్పుడు బ్రహ్మ సంహితలో ఒక మాట చెప్పబడింది, నహి యత్రాపి సమయ అన్నారు. ఏమిటది? శ్రీయకాంతాహకాంత పరమపురుష కల్పద్రుమ నీ కోయమృతం కథాగానం నాట్యం గమనమపి వంశీ ప్రియసఖి చిదానందం జ్యోతి పరమపి తత స్వాధ్యమపి చ సయత్ర క్షీరాబ్ది స్రవతి సుర్భిశ్చిసుమహాన్ నిమేషార్ధాఖ్యో న వ్రజతి నహి యత్రాపి సమయ. నిమేష్ అర్ధాఖ్య న వ్రజతి అంటే ఒక నిమేష్ యొక్క సగం భాగం కూడా న వ్రజతి, అది కాలం పోతుంది, అది పోదంట. న వ్రజతి అంటే అది కదలదు. అది అటు ఏ కాలం? అది ఆధ్యాత్మిక కాలం, టోటల్ టైం. అక్కడ కేవలం వర్తమానం మాత్రమే ఉంటుందంట. నహి ఎత్రాపి సమయ అన్నారు. నిమేషార్ధాఖ్యో న వ్రజతి నహి ఎత్రాపి సమయ అంటే ఏమిటి? అక్కడ ఈ కాలం యొక్క ప్రభావం ఉండదు. అందుకని ఆధ్యాత్మిక ప్రపంచం ఉన్నదే, అది ఎటర్నల్. యహ సర్వేషు భూతేషు వినశ్యతి అంటే అది నాశనం కాదు. ఎందుకు నాశనం కాదు? అక్కడ కాలం యొక్క ప్రభావం లేదు. కాలం మూల రూపంలో అక్కడే ఉంది, ప్రభావం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాలపురుషుడి యొక్క ప్రభావం ఏమిటంటే భూత, వర్తమాన, భవిష్యత్తు, ఈ మూడు. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో అంటున్నాం, అది వర్తమాన కాలంలో అంటున్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే వర్తమానం లేదండి. ఈ వర్తమానం అనే ఆ చెప్పే సమయంలోనే భూతకాలం అయిపోయింది. అదే అంటే వర్తమానం అంటూ లేదు. ఈ వర్తమాన కాలం కనుక ఉంటే ఒకే చోటు ఉంది. ఏమిటది? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో రెండు రకాల కాలాలు ఉన్నాయి. కాలం యొక్క ప్రభావం ఏమిటది? భూత, భవిష్యత్తు. అందుకోసం మీరు ఏదో ఒక సుఖాన్ని అనుభవించాలనుకున్నారని, ఏదో ఒక తీపి వస్తువునో ఏదో సినిమా చూడాలనుకున్నారని, మీరు ఆ సినిమాల్లో ఉండి ఆనందాన్ని, ఆ సుఖాన్ని అనుభవించలేము. ఎందుకంటే అనుభవించడానికి వర్తమానం కావాలి. వర్తమానం లేకుండా మీరు ఎటువంటి సుఖాన్ని అనుభవించలేరు. అనుభవించాము అంటాం కానీ అనుభవిస్తున్నాము అన్నాం. ఎందుకు? వర్తమానం లేదు కదా. ఏదో మీరు ఏదో ఒక తీపి వస్తుందన్నారనుకోండి, తినంగానే ఎవరో ఒకటి ఏమైనా ఎట్లా అంటే చాలా సుఖపడ్డాను ఆయన అంటాడు, కానీ సుఖపడుతున్నాను అండు. ఎందుకు? వర్తమానం లేదు కదా. ఇట్స్ కొంచెం ఫిలాసాఫికల్ పాయింట్, అర్థం చేసుకోవచ్చు. కానీ అంటే ఈ యొక్క వర్తమానం అనేది ప్రపంచంలో లేదు. మనం ఎందుకంటే ఆ సమయం, ఆ కాలం యొక్క వేగం ఎట్లా ఉందంటే ఆ వర్తమానం ఏమిటో మనం తెలుసుకోలేము. ఎవరైతే వర్తమానాన్ని తెలుసుకున్నారో వాళ్ళు అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిన వాళ్లే, ఇట్ ఈస్ మే స్పిరిచువల్ వరల్డ్ వెళ్ళిన వాళ్లే. అందుకని ఈ కాలం అనేది ఏమిటి, ఆ భగవంతుని యొక్క శక్తి. అట్లాగే ఈ జీవుడెవడు, జీవుడు కూడా భగవంతుని యొక్క శక్తి. భగవద్గీతలో భగవంతుడు అన్నాడు, ఏమన్నాడు, మమ ఏవ అంశ అన్నాడు. మనం డైరెక్ట్గా కృష్ణుని యొక్క అంశం కాదు, కృష్ణుని యొక్క శక్తి చిత్శక్తి, ఆ చిత్శక్తి యొక్క అంశ ప్రకాశం మనం. చిత్శక్తికి మూడు ప్రకాశాలు ఉంటాయి, ఒకటి పూర్ణ ప్రకాశం, ఒకటి ఆంశిక ప్రకాశం, ఇంకొకటి ఛాయా ప్రకాశం అన్నారు. అంటే కంప్లీట్ మేనిఫెస్టేషన్ చిత్ పొటెన్సీ, ఇంకోటి పార్షియల్ మేనిఫెస్టేషన్, మూడోది షాడో మేనిఫెస్టేషన్. భగవంతుని యొక్క పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే అన్నారే, భగవంతుని యొక్క స్పిరిచువల్ పొటెన్సీ దీని చిత్శక్తి అన్నారు. ఆ చిత్శక్తి యొక్క పూర్ణ ప్రకాశం ఏమిటంటే శ్రీమతి రాధారాణి ఇటువంటి హలాదిని శక్తి ఇవన్నీ. ఆ చిత్శక్తి యొక్క ఆంశిక ప్రకాశం ఎవరు, జీవుడు. చిత్శక్తి యొక్క ఆంశిక ప్రకాశం కూడా జీవుడే. చిత్శక్తి యొక్క మాయావైభవం అంటే ఆ ఛాయా ప్రకాశం ఏమిటి, ఇది మాయా, ఈ భౌతిక ప్రపంచం. ఇక్కడ ఈ కాలం ఏమిటి, ఈ కాలం కూడా, ఈ కాలం అనే శక్తి అది చిత్శక్తి యొక్క ఆంశిక ప్రకాశం అవుతుంది. ఎటువంటి ప్రకాశం అది, ఎట్లా ప్రకాశిస్తుందంట ఈ కాలం అనేది, అది అన్కాన్షియస్. అన్కాన్షియస్ అంటే చైతన్యం లేని వంటిది. ఇప్పుడు ఈ జీవుడు కూడా చిత్శక్తి యొక్క ఆంశిక ప్రకాశమే. చిత్శక్తి ఆంశిక ప్రకాశమైన ఎటువంటి వాడు, కాన్షియస్ అంటే చైతన్యం కలిగిన వాడు. అందుకని ఏం చెప్పబడిందంటే, మీరు తాత్పర్యం కనుక చదివితే ఇక్కడ ఇక్కడ ఏం చెప్పబడింది ట్రాన్స్లేషన్లో, ఇఫ్ యూ యాక్సెప్ట్ టైమ్ యాజ్ ద కాజ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇంట్రెస్ట్ దట్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ అప్లై టు ద స్పిరిట్ సోల్ సిన్స్ టైమ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్స్ స్పిరిచువల్ పొటెన్సీ. టైమ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్స్ స్పిరిచువల్ పొటెన్సీ. కిం ఆత్మనస్తత్ర తదాత్మకోసౌ, తద్ ఆత్మకోసౌ. ఈ కాలం అనేది ఏమిటి, ఎక్కడి నుంచి ప్రకాశించింది, ఈ స్పిరిచువల్ పొటెన్సీ. అట్లాగే అసౌ ఈ జీవుడు కూడా, ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ ఆల్సో ఎక్స్పాన్షన్ ద లార్డ్ స్పిరిచువల్ పొటెన్సీ. అంటే భగవంతుని యొక్క చిత్శక్తి నుంచే ఈ కాలం అని కూడా వచ్చింది. భగవంతుని యొక్క చిత్శక్తి నుంచి జీవుడు కూడా వచ్చాడు కాబట్టి ఒకే శక్తి నుంచి వచ్చిన ఈ రెండు తత్వాలు ఒకళ్ళకి ఒకళ్ళకి దుఃఖానికి కారణం ఎట్లా అవుతాయి. ఒక తల్లి నుంచే ఇద్దరు పుత్రులు పుట్టారు, ఒకళ్ళే ఒకే తల్లికి. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి దుఃఖానికి కారణం ఎందుకు అవుతారు, అవ్వరు అని చెప్పబడింది. అంటే కాలం కూడా మనకి దుఃఖానికి కారణం కాదు. కారణం అవటానికి ఇతనికి దుఃఖం ఇతనికి సుఖం ఇవ్వటానికి కాన్షియస్నెస్ కావాలి, చైతన్యం కావాలి. ఎందుకంటే డిసిషన్ చేయాలి కదా. డిసిషన్ అంటే ఇతను మంచివాడు ఇతనికి దుఃఖం ఇవ్వాలి, చెడు వాడు ఇతను దుఃఖం ఇవ్వాలి. ఈ కాలం అనేది ప్రతి ఒక్కళ్ళ మీద ఒకే రకంగా ప్రభావం ఉంటుందండి. ఆ కాలం అది ఇది చూడ్డు, కాలపురుషుడు ఓ ఇతను మంచివాడు ఇది చెడవాడు అని చూడ్డు, ఒకే రకంగా పనిచేస్తుంది. భక్తులకి 10 నిమిషాలు అంటే ఇంకోటిగా 10 నిమిషాలే, అట్లా ఏం లేదు. ఇంకొకరికి కన్సెషన్ ఇవ్వటం, ఇంకొక 5 నిమిషాలు ఇక్కడ 10 నిమిషాలు అట్లా ఏం లేదు. అన్కాన్షియస్ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్. అందుకని ఈ రెండు ఒకే స్వరూపం కలది కాబట్టి ఈ ఒకటి ఇంకొకటి ఇంకొకటికి, అంటే కాలం ఆత్మకి దుఃఖానికి కారణం కాదు. దానికి రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి ఏమిటంటే నా అగ్నేర్హి తాపో అన్నాడు. నా అగ్నేర్హి తాపో, అగ్ని అంటే ఏంటి, మంట. మంట నుంచి ఏమొస్తుంది, వేడి వస్తుంది. ఆ వేడికి మంట దుఃఖాన్ని కలిగించదా, కలిగించగలదా, కలిగించలేదు. ఆ మంట వలన ఆ వేడి, ఆ తాపం అనేది సుఖపడుతుంది, వర్ధిల్లుతుంది కానీ, ఎక్కువ అవుతుంది కానీ ఈ మంట వేడిని తగ్గించటము, ఆ వేడిని దుఃఖపడటం అది చేయలేదు. ఎందుకు, ఆ మంట నుంచే ఆ వేడి అనేది తాపం వచ్చింది. ఇంకొకటి, ఇంకో ఉదాహరణ, నా హిమయస్య తత్స్యాత్ అన్నారు. హిమ అంటే ఏమిటి? మంచు. మంచు అనేది ఇది కోల్డ్, కోల్డ్ ఏమంటారు దాన్ని, చలి. ఈ మంచు అనేది చలికి ఏమన్నా చేయగలదా? ఏం చేయలేదు. ఆ చలి మంచుకి ఏం చేయలేదు. హాని హాని ఈ మంచు చలికి హానికరం కాదు, చలి మంచు కూడా హానికరం కాదు. ఎందుకంటే ఆ రెండు ఒకే స్వభావం కలది, ఒకటి నుంచి ఒకటి వచ్చింది కాబట్టి. ఈ రెండు ఉదాహరణల ద్వారా మనకి ఈ చెప్పబడింది ఏంటంటే, కాలం కూడా మన సుఖదుఖాలు కాదు. దీనివల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఏదో దుఃఖంలో ఉందాం అనుకోండి, ఎవరో అనుకున్నారు ఇప్పుడు దుఃఖం కానీ 2 సంవత్సరాల తర్వాత అన్ని బాగైపోతాయన, జస్ట్ ఓర్చుకో. కాలం వలన ఏం చేంజెస్ కావండి. కొంతమంది అంటారు భజన ఎందుకు చేయటం, ఆ టైం వచ్చినప్పుడు అయిపోతుంది అంత. టైం వచ్చినప్పుడు ఏం కాదండి, టైం వచ్చినప్పుడు మృత్యు వస్తుందంటే ఏం. కొంతమంది భక్తులు ఈ కాలం యొక్క ఈ స్వభావం తెలుసుకోకుండా ఏమంటారంటే, చాలా టైం ఉందిగా సీరియస్ అవటానికి అంటాం, జపం చేయరా అంటే ఇప్పుడు చాలా పనులున్నాయని తర్వాత చేద్దాం అంటాం, భక్తి చేయరా అంటే ఇప్పుడేమిటి చాలా పనులున్నాయి చాలా బిజీగా ఉన్నాం, ప్రభుజీ రిటైర్ అయిన తర్వాత మీతో తిరగటమే, బస్ 2 సంవత్సరాలు రిటైర్మెంట్ అంతే తర్వాత మీతో తిరగటమే అన్నాడు. జపం చేయండి అంటే తర్వాత చక్కగా చేద్దామండి, ఇప్పుడేముంది ఇప్పుడు మా దగ్గర అంత టైం లేదు, అంత చేసినా సరిగ్గా చేయలేము, 2 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత మీ వెంటనే తిరుగుతాయి, అంతే సంసారం అంతా త్యాగం చేసి మీ వెంట తిరుగుతామండి. అది చాలా సులభం తీసుకోకూడదు. నో చేంజెస్ మన ఆధ్యాత్మిక జీవితంలో. ఈ చేంజెస్ అంటే ప్రగతి ఉందే, అది కాలాంతరకంగా కాదు. నేను 20 సంవత్సరాలు భక్తి చేస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను చాలా సీనియర్ని, నో యూస్. ఆ 20 సంవత్సరాలు నువ్వు ఉన్నావు కానీ 20 సంవత్సరాల్లో ఏం చేశావు అది ముఖ్యం, ఎంత తీవ్రతో చేశావు భక్తి అది ముఖ్యం, ఎంత సమయం గడిపావు అది ముఖ్యం కాదు. కట్వాంగ్ ఋషి భగవద్ధామాన్ని చేరుకున్నాడు. ఎంతకాలంలో చేరుకున్నాడు? ఒక క్షణంలో చేరుకున్నాడండి, అంతే, ఒక క్షణమే. భగవంతుడిని ప్రాప్తించాలంటే ఒక క్షణం కూడా చాలు. చేరుకోవాలనే ఆ ఒక స్పృహ, ఆ ఒక లోభం, ఆ యొక్క స్పిరిట్ లేకపోతే సమయం గడిచిపోతూ ఉంటుంది. కానీ భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్, మనం కూడా యాజ్ ఇట్ ఈజ్ లాగా ఉంటాం. ఎందుకంటే భగవద్గీతని మీరు యాజ్ ఇట్ ఈజ్కి పెట్టారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు. మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నాం, ఒక అతని ఇంటికి వెళ్ళా, మా టెంపుల్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు డొనేషన్ కోసం ఇంటికి వెళ్ళావు. ఆయన అన్నాడు, నేను బొంబాయిలో ప్రభుపాదులు వేరు చేత్తో నేను లైఫ్ ఎంబ్రాయ్ అన్నాడు. ప్రభుపాదు వారు నాకు భాగవతం సెట్ ఇచ్చారు, ఫస్ట్ ప్రింటింగ్ భాగవతం సెట్ ఉందే, ఆ చిన్న చిన్న పుస్తకాలు చూడండి, ప్రభుపాదు వారి చేతులు తీసుకున్నా అన్నాడు. నిన్న చాలా చాలా మీరు భాగ్యవంతులు అన్నారు. చూడు ఎక్కడ పెట్టారు ఏంటంటే చూపించాడు, ఆ కబోర్డ్లో పెట్టాడు అన్ని పుస్తకాలను చూశా. నడు ఇది నేను జాగ్రత్తగా పెట్టాను, ఇది చదివారా అంటే నై ప్రభుపాల నుంచి చేసుకొచ్చి జాగ్రత్తగా పెట్టారంటే అది యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాను నాకు 40 సంవత్సరాలు అంటాను, 40 సంవత్సరాల నుంచి యాజ్ ఇట్ ఈజ్ పెట్టాడు. ఒక్క కనీసం ఓపెన్ కూడా చేయలే, అంత భక్తి ఆయనకి భాగతం అంటే. కాలాంతరగతంగా మన శరీరం క్షీణమవుతాయి, ఏవేవో అన్నీ జరుగుతుంది, కానీ కాలాంతరగతంగా భక్తిలో ప్రగతి జరగదు. ఇది ఉంటారు, ఎవరో చెబుతారు ప్రభుజీ నేను చెప్పని చేస్తున్నాను నాకు అంత ప్రోగ్రెస్ లేదు, సీనియర్స్ ఏం చెబుతారు టైం లగేగా అంటారు. ఆ టైంతో భక్తి రాదండి, ఏదో చెవటానికి శాంతి అని చెబుతారు కానీ ఆ తీవ్రత లేకపోతే, భక్తి చేయాలి అనే ఆ ఆశ లేకపోతే, ఆ ఉత్సాహం కనుక లేకపోతే, ఉత్సాహం నిశ్చయ ధైర్యాత్, మీరేదో ధైర్యమే ఉంచుకున్నారు అనుకోండి, ఉత్సాహం లేకుండా ధైర్యం ఉందే తమో గుణం అండి. కొంతమంది అంటారు ధైర్యంగా ఉండు, చాలా పేషెంట్గా ఉండు, పేషెంట్గా ఉంటూ ఉంటూ ఉత్సాహం లేకుండా పేషెన్స్ ఉందనుకోండి, పేషెన్స్ అంటే ధైర్యం ఉందనుకో, చాలా ధైర్యస్తుడండి. ఉత్సాహమే లేకపోతే ఏముంటుంది, అది తమో గుణం ఆయన. కొంతమంది చాలా ఉత్సాహంగా ఉంటారు, ఏమిటంటే రేపే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటాడు ఆయన, టుమారో ధైర్యం అంటూ లేదు. అటువంటి వాళ్ళు రజగుణం ఉన్నారు. అందుకని ఈ ఉత్సాహం, ఆ లోభం ఉండాలి. ఆ లోభం కనుక లేకపోతే కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతాయి, మనం అట్లాగే ఉంటాం. అందుకని ఈ కాల యొక్క ప్రభావం ఈ భౌతిక తత్వాల మీద ఉంటాయి, కానీ ఈ కాలంతో పాటు మన ప్రగతి చెందు చేస్తాం అనేది ఈ మాట తప్పు. అందుకని నాకు 15 సంవత్సరాలు అయిపోయినాయి, నాకెంత 20 సంవత్సరాలు అయినాయి, ఇంకా ఇంకెవరకు 25 సంవత్సరాలు అయినాయి, ఇంకా 10 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఇవి ఎటువంటి భక్తిలో ఈ మ్యాటరే కాదు. మనం 8 సంవత్సరాలు ఉన్నాం, ఒకడు 20 సంవత్సరాల తర్వాత కూడా అతను కృష్ణ ప్రేమ, కృష్ణ భగవంతుని నామ రుచి దొరకల. ఒకతను ఒక ఈ నిన్నే జాయిన్ అయి ఉంటాడు, అతను చాలా చక్కగా భక్తి చేయగలడు. అందుకని వ్యవహారికంగా మనం సీనియర్స్ని రెస్పెక్ట్ చేస్తాం, సీనియారిటీ అవన్నీ ఉంటాయి, కానీ పరమార్థికంగా చూడాలి అంటే ఈ భక్తి యొక్క ప్రగతి ఈ కాలం మీద ఆధారపడలేదు. ఎందుకంటే ఈ కాలం భౌతిక ప్రపంచంలో కాలం, భూతకాలం భవిష్యత్ కాలమే, కానీ వర్తమాన కాలం అంటూ లేనేలేదు. వర్తమాన కాలం అంటే కేవలం ఆధ్యాత్మిక జీవితంలోనే ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక జీవితం అంటే వర్తమాన కాలం, వర్తమానం లేనేలేదు. అందుకని ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఆ కాలంతో ఈ భక్తిని లింకు చేయొద్దు. డోంట్ లింక్. ఎవరో 50 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాడు, ఇంకెవరో 5 రోజుల నుంచి చేస్తున్నాడు. ఆయన ఈ 50 సంవత్సరాల నుంచి భక్తి చేసిన వాడికంటే ఎక్కువ ప్రోగ్రెస్ ఉండొచ్చు. ఏమిటి ఆ ప్రోగ్రెస్కి మన భక్తిలో ప్రగతి చేస్తున్నాము, దానికి ఏమిటి ఆ దాన్ని ఏమంటారు, మెషరింగ్ స్టిక్, మాప్దండ్ అంటారు, కొలమానం. ఏమిటి ఆ కొలమానం అంటే మన భగవంతుని నామ సంకీర్తన నామంలో ఆయన యొక్క కథ వినటం, దానికి శాస్త్రాలు చదవడంలో ఎంత రుచి కలిగిందో అది ఒక కొలమానం. ఏమన్నారు, కొలమానం అంటే యార్డ్ స్టిక్, మెజరింగ్ స్టిక్ అంట. ఇది తప్పితే ఇంకేది లేదు. నేను ఎన్నిసార్లు జపం చేశాము అది కూడా కాదు, నేను ఎంతసేపు చేశాను అది కూడా కాదు, మనకి ఎంత రుచి ఉన్నది కృష్ణ కథ ఆ శ్రవణం చేశాను, ఎంత రుచి ఉన్నది భగవంతుని నామకీర్తనలో, ఎంత రుచి ఉన్నది భక్తులతో పాటు కూర్చొని భగవంతుని యొక్క లీలాకథని శ్రవణం చేయాలని, ఎంత రుచి ఉన్నది. అది ఒకటే ఒకటి మనకి ఒక కొలమానం. అవన్నీ మిగతావన్నీ బహిరంగికమైనవి, మిగతావన్నీ ఒక వ్యవహారికమైనది, కానీ ముఖ్యమైనది కాదు. అందుకని ఈ కాలంతో వచ్చిన మనకి సుఖదుఖాలు ఉన్నాయి, దాని గురించి మనం పట్టించుకోవద్దు. కాలం కూడా సుఖదుఖాలకి కారణం కాదు, ఎందుకంటే ఆత్మ ఉన్నదే. క్రుద్ధస్య కస్మై న పరస్య ద్వంద్వం. ఈ మన మీద కోపగించుకోకూడదు, కాలం మీద దేని మీద కోపగించుకోకూడదు. ఎందుకంటే పరస్య ద్వంద్వం, ఈ ఆత్మ అనేది పరస్య ద్వంద్వం, ఈ ద్వంద్వాలకి పరే అంటే మీరినది. ఈ ద్వంద్వంలా ఈ ద్వంద్వాలు ఉన్నాయి, సుఖం దుఃఖం, దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆత్మకి దీంతో ఎటువంటి సంబంధం లేదు, పరస్య ద్వంద్వం. అందుకని ఎందుకు నాయన కోపగిస్తావు, మనం కాలం మీద కోపగిస్తాం, ఏం కోపగిస్తాం, ఏదో భవిష్యత్తు కాలంలో ఏదో భూతకాలంలో ఏదో అయిందనుకోండి, అది ఇప్పుడు ఆలోచించుకొని దాన్ని చూస్తాం, అదే అది అయిపోయింది, అది అయిపోయింది, అది పోయింది పోయింది అంటాం. ఇప్పుడు ఏ కాలం అండి, చెడు కాలం అండి, రాహుకాలం అండి అంటారు కదా. దక్షిణ భారతంలో రాహుకాలం అంటే ఓ అది ఏం చేయకూడదు అంట, ఇంట్లోనే కూర్చోవాలంట, ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలీదు, జపం చేయాలి. ఇది ఆ కాలం ఈ కాలం అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలం గురించి చెప్పుకోవాలంటే కొంతమంది అంటారంట, ఈ ఒక పండిట్ ఒక బ్రాహ్మణు దగ్గర వచ్చారంట, ఈ మంచి కాలం ఏదో చెప్పండి, శుభకార్యం శుభకార్యం మా ఇంట్లో ఈ మంచి కార్యానికి ఒక ముహూర్తాన్ని తీసి చెప్పండి అంట. ఈ మంచి ముహూర్తం మీకు ఎందుకు కావాలి, ఈ కార్యం గనక శుభం అవుతే ఈ మంచి ముహూర్తం ఎందుకు కావాలి, ఈ కార్యమే మంచి కార్యం అవుతే దానికి మంచి ముహూర్తం ఎందుకు కావాలండి, ఈ మంచి ముహూర్తం ఎందుకు కావాలంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏ కార్యాలు శుభం కాదు. అందుకని ఈ భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు ఏమన్నాడు, అశుభాత్ అన్నాడు. ఈ ప్రపంచమే అశుభాత్ అవుతే ఈ శుభకాలం ఏమిటి, మంచి కాలం ఏమిటి? ఇప్పుడు కొంతమంది అంటారు కదా, ఇప్పుడు ఈ 14వ 15వ తారీఖు నుంచి సంక్రాంతి దాకా ఏం చేయకూడదండి, ఇది మంచి కార్యం కాదు, మంచి మాసం కాదు, ఇది ఈ టైంలో ఎటువంటి కార్యాలు చేయకూడదు అంటారు. దాని తర్వాత సంక్రాంతి తర్వాత అన్ని మంచి కార్యాలు శుభకార్యాలు వస్తున్నాయి. ఉన్నట్టుండి మీ కాంగ్రిగేషన్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఉన్నట్టుండి సగం మంది రారు. ఏమిటంటే ఇప్పుడంతా శుభకార్యం జరుగుతుందండి, లగ్నాలు ఉన్నాయి అందుకని రావట్లేదంట. అది ఆ లగ్నమా అంటే మీకు అశుభకాలం ప్రారంభమైంది అంటే ఈ శుభమైన భాగవత్ కథను వినకుండా ఏదో శుభకాలం ఎక్కడో ఏదో జరుగుతుందని వెళ్ళటం అది పొరపాటు. ఏ కాలంలో అయితే మనం నామస్మరణ చేస్తామో ఆ కాలం శుభమైన కాలం. ఈ కాలంలో అయితే మనం భాగవతాన్ని శ్రవణం చేస్తాము అది శుభకాలం. అందుకని చైతన్య మహాప్రభు ఎవరన్నారు, నియమిత స్మరణే నకాలహ అన్నాడు. దీనికోసం ఎటువంటి పట్టింపు లేదు. భాగవతం ఎప్పుడు చదవాలండి? ఎటువంటి పట్టింపు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు చదవట్టుంది. భాగవతం చదవటానికి మంచి సమయం ఏమిటండి? ఏ సమయంలో మీరు భాగవతం చదివితే అది మంచి సమయం అండి, మిగతాదంత చెడు సమయమే. దానికోసం జపం చేయడానికి మంచి సమయం ఏదో చూసుకోవద్దు. ఏ సమయంలో మీరు జపం చేస్తే అది మంచి సమయం, మిగతా వాటికి మంచి సమయం కావాల్సి వస్తుంది. ఆ మంచి పనులు కాదు కాబట్టి మంచి సమయం కావాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఏమైనా మంచి పని ఏమైనా ఉంటే, శుభకార్యం కనుక ఏమైనా ఉంటే, ఈ భాగవత శ్రవణ నామ సంకీర్తన తప్పితే ఎటువంటి శుభకార్యాలు ఏమీ లేవు. అన్ని అశుభాత్ మాత్రమే. అందుకని భాగవతం షణ్మతాం సుగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యశ్రవణ కీర్తన భగవంతుని నామస్మరణ కీర్తన చేయటం అది వాటిల్లోనే పుణ్యమైన కార్యం అంట. ఇట్ ఈజ్ ఆస్పీషియస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంటారు ప్రభుపాదు వారు. ఎందుకు వాటిల్లో శుభాన్ని తేవటానికి ఇంకా ఇదేనో ఏ కాలమో ఏ పరిస్థితికో ఎటువంటి సహకారం అవసరంలా. మీరు గృహప్రవేశం చేస్తున్నారు అనుకోండి, గృహప్రవేశానికి ఏం కావాలి? ఉచితమైన కాలంలో పండిత జీవితాడు, ఇది ప్రాపర్ టైం అండి. ఈ బుధవారం పొద్దున్న 9:30 నుంచి 10:30 దాకా మధ్యలో చేయాలంటాడు. అంటే ఏమిటి, ఆ టైం మంచి టైం. ఎందుకు, ఈ యొక్క శుభకార్యం మీరు అనుకునే దాన్ని శుభకరం అంటారు. ఇది శుభం కావాలి అంటే ఇంకెన్నో పరిస్థితుల మీద, కాలం మీద, పరిస్థితుల మీద, ఆ ఉండే జనాలు, ఆ ఇంట్లో ఎవరు మరి చచ్చిపోయారనుకోండి అది చేయలేరు. అంటే ఆ జనాల మీద పరిస్థితులు, ఎన్నో రకరకాలైన పరిస్థితుల మీద ఈ శుభకార్య యొక్క శుభత్వం ఆధారపడి ఉంటుంది. భాగవతం, భగవద్గీత చదవటం, నామ సంకీర్తనం చేయటం, ఇది హిందీలో అప్నే ఆత్మే శుభే అంటారు. పుణ్యశ్రవణ కీర్తన, ది ఆర్ ఆస్పీషియస్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ కార్యాలు ఎటువంటి పరిస్థితుల మీద ఆధారపడలేదు, ఈ కాలం మీద కూడా ఆధారపడదు. నియమిత స్మరణే న కాలహ అన్నారు చైతన్య మహాప్రభు వారు. ధ్యేయం సదా పరిభవజ్ఞం అభిష్టదోహం. ఒక మాట చెప్పుకుంటూ, ఈ భక్తి అనేది ఎప్పుడు చేయవలసినది, ఈ భక్తి అనేది ఎంత తీవ్రతో చేస్తే అంత మనకు మంచిది, కాలాంతరంగా ఆటోమేటిక్గా ఏం కాదు, ప్రయాసం చేయాలి, దానికి ఆ లోభం ఉండాలి. నేను ఇంకా వింటాను, ఇంకా చదువుతాను, ఇంకా భగవంతుని సేవ చేస్తాను అనే ఆ లోభం వరకు ఉంటే కృష్ణ భక్తి రసభావితామతి క్రియతామితి కుతోపి లభ్యతే తత్ర లౌల్యమే మూల్యం ఏకలం జన్మ కోటి సుకృతేన లభ్యతే అన్నాడు. కోటి జన్మలైనా కూడా మీకు ఆ కృష్ణ ప్రేమ లభించదు. అదే ఎవరో లోభంతో ప్రలోభంతో వింటాడు. ఏమింటాడు? కృష్ణుడి కథ వింటాడు, భాగవతం వింటాడు, చదువుతాడు, నామాన్ని జపిస్తాడు, అతను చదువుతుంది. ఒక చిన్న స్టోరీ చెబుతాం. ఏమైందంటే, ఒకసారి చైతన్య మహాప్రభు వారు జగన్నాథ్పురిలో ఇదయింది. రోజు పొద్దున్న లేచి ఆయన శౌచక్రియాలకు వెళ్తున్నప్పుడు ఆయన జిహ్వ ఎప్పుడు కృష్ణ 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 నామస్మరణ చేసి హరికృష్ణ వచ్చాను చేసి. ఇప్పుడు శౌచాలయకి వెళ్తున్నాడు కదా, వెళ్తుంటే అది చాలా అశుభమైన చోటు, అక్కడ కూడా కృష్ణనామం జపం చేస్తే ఎట్లా బాగుండదని ఒక చేతితో నాలుగును పట్టుకున్నాడంట చైతన్య మహాప్రభు. ఇంకో చేతిలో చెంబు పట్టుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో గోపాల్ అనే ఒక చిన్న బాలకుడు వచ్చాడు.
వచ్చి మహాప్రభుత్వం అన్నాడంటే ఏమిటి ఏం చేస్తానో విచిత్రమైన కార్యం అన్నారు. చైతన్య మహాప్రభు అన్నారు, ఏం చేయను, నాకు ఇదొక వ్యసనం. ఏమిటి? నామస్మరణ చేయటం వ్యసనం అయిపోయిందంట. మనం వ్యసనం అంటే చెడు కార్యాలు అనుకుంటాం కదా, మన చెడు కార్యాలు ఎంత చక్కగా పట్టుకుంటాయో, అది వదిలేయటం ఎంత కష్టమో, అట్లాగే ఇది ఇది నామ సంకీర్తనం చేయటం, నామోచ్చారణ చేయటం ఒక వ్యసనలాగుందంట. ఇది ఏం చేయగలను, నేను ఇప్పుడు శౌచాలయానికి వెళ్తున్నాను, ఆ టైంలో ఇది నామ సంకీర్తనం అత్యంత పవిత్రమైనది, భగవంతుడి నామం అక్కడ చేయటం మంచిది కాదు కదా, అందుకని నా వేళ్లతో ఈ జీవాన్ని పట్టుకొని వెళ్తున్నాను అన్నాడు. ఈ గోపాలు అనే బాలకుడు అన్నాడంట, మీరు ఆ శౌచాలయానికి వెళ్ళినప్పుడు మీరు నామస్మరణ కనుక చేయకపోతే, నాలుగు పట్టుకున్నారు కదా, నామస్మరణ చేయట్లేదు కదా, మీరు చేయకపోతే ఆ సమయంలో మృత్యు వస్తే ఏమవుతుంది అన్నాడు. చైతన్య వాళ్ళు అదిరిపోయారు. ఆ బాలకుడిని కౌగిలించుకొని అన్నాడు, నువ్వు గోపాలుడు కాదు, నువ్వు గోపాలు గురువు అన్నాడు. ఎందుకంటే నువ్వు నాకు ఉపదేశం ఇచ్చావు, ఈ దివ్యనామ సంకీర్తనం ఉందే అది ఈ ప్రపంచంలో ప్రపంచానికి చెందినది కాదు, ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినది, కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఆ శుభ అశుభ అనే భావనలు ఉన్నాయి, ఆ శుభాశుధాతీతమైనది, కాబట్టి ఇటువంటి విచారం లేదు అని చైతన్య మహాప్రభు వారు అన్నారు. నువ్వు ఇప్పుడు గోపాలు గాడు, నువ్వు గోపాలు గురువు అన్నాడు. యు ఆర్ మై గురువు, మీరు నా గురువు గారు అన్నారు. ఎందుకంటే నామ సంకీర్తన యొక్క నిజమైన మహిమ మీరు చెప్పారు, శుభాశుభాతీతమైనది అని చెప్పడం. అందుకని కాలం గురించి మనం చెప్పుకోవాలి. ఈ శ్లోకంతో ఈ ఆరు కారణాలు ముఖ్యమైన కారణాలు, మూల కారణాలు కాదు అని ఈ శ్లోకంలో చెప్పడం. ఈ 55th శ్లోకంతో ఒక సెక్షన్ ఎండ్ అయిపోతుంది. హరే కృష్ణ. మంచి గుడ్ క్వశ్చన్. ఈ అష్టకాలీయ లీల అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో భూత భవిష్య వర్తమానం లేదు, వర్తమానమే ఉంటుంది, భూత భవిష్యత్ లేదు, వర్తమానమే ఉంటుంది. ఇప్పుడు అష్టకాలీయ లీల ఎట్లా ఉంది అన్న మంచి క్వశ్చన్. ఎట్లా అంటే ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే రాత్రి అయినప్పుడు పడుకోవాలి, తెల్లవారినప్పుడు లేవాలి, మధ్యాహ్నప్పుడు భోజనం చేయాలి. అంటే కాలానికి అనుసరంగా మన కార్యాలు చేస్తుంటాం కదా, మన కార్యాలు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎట్లా అంటే లీలలకి అనుగత్యగా అనుసరంగా ఆ కాలం మారుతుంటుంది. టైం అండ్ స్పేస్ ఈ రెండున్నాయి. మనం ఈ ప్రపంచంలో వీఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్. స్పేస్ ఏమంటారు తెలుగులో? ఆకాశం అంటే ప్రదేశం, ప్రదేశం స్థానం. మనం మన బంధన అంటే ఏమిటి? కాలం ద్వారా బంధింపబడ్డాం, ఆ ప్రదేశం ద్వారా బంధింపబడ్డాం. టైమ్ అండ్ స్పేస్ అంటే ఇక్కడి నుంచి మీరు ఏదో విజయవాడ వెళ్ళాలనుకున్నారనుకోండి, మీరు అనుకున్నంత మాత్రం అక్కడ వెళ్ళలేరు, దానికి కొంచెం టైం పడుతుంది. దాంతోపాటు మీరు ఒక స్పేస్ కవర్ చేయాలి, ఆ ప్రదేశాన్ని కవర్ చేయాలి. ఎంత ఇక్కడి నుంచి 400 కిలోమీటర్ ఉందనుకోండి, 400 కిలోమీటర్ మీరు కవర్ చేయాలి. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా ఈ టైం అండ్ స్పేస్తో ఎట్లా ఉంటుంది దానికి అండర్ దట్, అంటే దానికి ఆధీనంగా మనం చేయాలి. ఆ కాలము ప్రదేశము మన ఆధీనం లేదు, మనకి మన కార్యాల కోసం అది చేంజ్ కావు, వాటి బట్టి మనం చేంజ్ అవ్వాలి, కానీ మన బట్టి వారి చేంజ్ అవ్వు. అదే కృష్ణుడు అనుకోండి, గోలోక వృందావనంలో ఇప్పుడు కృష్ణుడికి రాత్రి లీలలు నిశి లీల చేయాలి, అంటే రాత్రి వచ్చేస్తుంది. అంటే కృష్ణుడి యొక్క కోరిక అనుకూలంగా ఇవన్నీ చేంజ్ అయిపోతుంటాయి. ఇప్పుడు పొద్దున పూట కృష్ణుడు ఒకచోట ఉంటాడు, మధ్యాహ్నం పూట గోవర్ధనలో ఉంటాడంట. పొద్దున పూట ఇక్కడ నందగావన ఉన్నాడు, మధ్యాహ్నం పూట ఇక్కడున్నాడు, సాయంత్రం పూట అక్కడ ఉన్నాడు, వంశీవట్లు ఉన్నాడు, అవన్నీ కనీసం 20-30 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. చూడాను, ఒకదం చూడాలంటే. అప్పుడు చెప్పారు, ఆ భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క లీలలకి అనుగత్తిగా అనుసారంగా అవి డిస్టెన్స్ కూడా చేంజ్ అవుతాయంట. వాటి ఒక కమల పువ్వు లాంటిది ఏది గోలోక బృందావనం, సహస్ర పత్ర కమలం గోకులాఖ్యం మహత్పదం అనగా బ్రహ్మ సంహితాల శ్లోకం వస్తుంది. సహస్రవత్ర కమలం గోకులాఖ్యం మహత్పదం అన్నారు. ఈ మహత్పదం అంటే గోకులాఖ్యం, గోకుల అనేది సహస్రవత్ర కమలం అంట. ఈ కమలం ఎట్లా ఉంటుంది, వికసిస్తుంది మళ్ళీ ముడిచిపోతుంది. అంటే కృష్ణుడికి లీలలకి అనుకూలంగా డిస్టెన్స్ ఎక్కువ కావాలంటే డిస్టెన్స్ ఎక్కువైపోతుంది, తక్కువ కావాలంటే తక్కువైపోతుంది. ఆ కాలం కూడా ఇప్పుడు ఋతువులు కూడా, కృష్ణుడికి ఇప్పుడు ఏం కావాలి, వర్షా ఋతువు కావాలంటే వర్షం వచ్చేస్తుంది. మనకి వర్షా ఋతువు కోసం మనం వెయిట్ చేయాలి, అందుకని దట్ ఇస్ డిఫరెన్స్ ఇస్ దేర్. అక్కడ కాలం కార్యాలకి అనుకూలంగా ఉంటుంది, మనం కాలానికి అనుకూలంగా కార్యం చేయాలి. దట్ ఈస్ ద ఎసెన్స్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? Hare Krishna Prabhuji, I heard Brahma Muhurta is the best time for chanting because it is sattvic timing. In this case, our chanting is dependent on time. Then how can we relate this with what you are saying that it does not depend on time? Manchi question. Question entante, manam me vinnavu, Brahma Muhurta unde, adi chanting ki best time anna. చాలా మంచి సమయం అన్నారు. అంటే మన చాంటింగ్, మన జపం కాలం మీద ఆధారపడి ఉంది కదా. మీరు చెప్పారు కాలం మీద ఆధారపడలేదు, నియమిత స్మరణైన కాలం అని చెప్పలే చెట్టుమారు చెప్పారు. దెన్ హౌ కెన్ యూ రిలేట్ దిస్ వాట్ యు ఆర్ సేయింగ్? ఐ డి నాట్ సే. నీ ఏది చెప్పినా దానికి ఒక ప్రమాణం ఉంటుంది, అందుకని నాకు తెలుసు మీరు చెప్పారు కదా. నేను చెప్పలా, చైతన్య మహాప్రభు వారు చెప్పారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు వారు ఎందుకు చెప్పారు తెలుసుకుందాం. ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఏమిటంటే బ్రహ్మముహూర్త ఇస్ ద బెస్ట్ టైం అన్నారు. బెస్ట్ టైం ఫర్ మంచి సమయం అంత చాంటింగ్ చేయటానికి. ఓన్లీ టైం అని చెప్పలా, ఇంకోటి అది ఎందుకు చెప్పబడిందంటే ఈ బ్రహ్మముహూర్తం బెస్ట్ టైం అని, ఎందుకంటే మీరు సాత్వికంగా ఉంటారు ఆ టైంలో, అందుకని చెప్పబడింది. అది మీకోసం చెప్పబడింది. చాంటింగ్ అనేది బెస్ట్గా ఉంటుంది అని చెప్పలా, బ్రహ్మముహూర్తంలో చాంటింగ్ బెస్ట్గా ఉంటుందని. మనం మన మనసుకి బెస్ట్గా ఉంటుంది అందుకని చేయమని చెప్పారు. అందుకని ఈ టైం అనేది మనకి ఎఫెక్ట్ అయింది, దానిలో ఇది అనుకూలమైనది, మనకు అనుకూలం కానీ చాంటింగ్కి అనుకూలం కాదు. మన చాంటింగ్కి అనుకూలం, మనకు అనుకూలం ఆ టైమింగ్. అంటే పంచరాత్రిక విధి ఉన్నదే, ఆ టైంలో దానికి ఈ టైమింగ్స్ ఉంటాయి. ఎందుకంటే భగవంతుని యొక్క సేవ అది, భగవంతుని సేవ మనం ఈ కాలానికి అనుకూలంగా చేస్తాం. ఎందుకంటే ఆ సేవ మనకి, భగవంతుడు ఆయన లీలల్లో ఏం చేస్తాం, ఎట్లా ఉంటుందంటే ఈ కాలము ఆ పరిస్థితులు ఆ లీలకి అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో. అతను అదే భగవంతుడు ఇక్కడ ఒక శ్రీ విగ్రహ విగ్రహ రూపంలో వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు, మన కోసం వచ్చాడు. అంటే మనకు అనుకూలంగా ఎటువంటి కార్యాలు ఉన్నాయి అది స్వీకరించడానికి వచ్చాడు. అందుకని మనం ఈ కాలం మీద ఆధీనంగా ఉన్నాం కాబట్టి పంచరాత్రికి విధి అన్నది అది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ టైమ్ అండ్ స్పేస్. మీరు చాంటింగ్ నియమిత స్మరణైన కాల అన్నారు, కానీ అర్చన నియమిత స్మరణైన కాల అన్నారా? రాజభోగు ఎందుకండి, రాత్రి చేద్దాం రాజభోగు అవుతుందా లేదు, ప్రభుపాలనే టైం పెట్టారు అక్కడ, ఈ టైం కనుకాలంగా అక్కడ పెట్టాలి. అంటే మన శుద్ధి కోసం ఈ పంచరాత్రికి విధి అది టైంకి అనుకూలంగా చేయాలి. ఎందుకంటే మనం బద్ధులం కాబట్టి. అదే మనం ఈ త్రిగుణాతీతులు అయిపోయారనుకోండి, అర్చన చెయ్యనవసరంలా. హరిదాస్ ఠాకూర్లు ఏం చేశారు? హరే కృష్ణ చేశారు. మనం ఎప్పుడైతే మన చైతన్యం ఈ శరీర మనసుతో బంధన ఉంటే అప్పటి వరకు ఈ అర్చన అనేది చెయ్యాలి. చేయకపోతే మనం ఆ జపం భాగవత శ్రవణం అది కాదు. ఎప్పుడు ఎంత పండుకపోతే మీరు ఈ నేను ఈ శరీరం దేహాత్మ బుద్ధి నుంచి ముక్తులయ్యారో అప్పుడు మీకు అర్చన చేయకపోయినా దా భగవాన్ దర్శనం అటువంటి జపం చేసుకోవటమే. భాగవత విధి సంపూర్ణంగా చేయొచ్చు, అది చాలా వెరీ హై లెవెల్. కేవలం భాగవత విధిలోనే మగ్నం అవ్వటం అది చాలా హై లెవెల్. అప్పటి వరకు మనం ఈ అర్చనని స్వీకరించాలి. ఇది అదే ఈ యొక్క ఏకాదశి పాలన చేయటం విధి విధానాలు అవన్నీ ఎప్పుడు మన మనసు సంపూర్ణంగా భగవంతునిలో మగ్నమైనప్పుడు ఇవన్నీ అక్కర్లా. భగవద్గీతలో ఒక శ్లోకం, సంధ్యావందనం భద్రమస్తు భవతో ఓస్మానం విభో అని మాధవేంద్రపురులు అన్నారుగా ఏమన్నారు, సంధ్యావందనం నాకు నీకు సమయం లేదు, దండం పెడతాను, ఈ అక్కడ తర్పణ విధి అవన్నీ మీకు దండం పెడతాను, నాకు టైం లేదు. ఎందుకంటే గోకుల కులోత్తమస్య భగవంతుని యొక్క చరణకమలాల్లో నా మనసు ఎల్లప్పుడూ రమిస్తుంది కాబట్టి నాకు ఇటువంటి వాటికి ఎటువంటి సమయం లేదు, ఈ నియమాలు నాకుదు. అదే మీకు కూడా మీకు మనసు కనుక హరిదాస్ ఠాకూర్ లాగా మాధవేంద్రపురిలాగా ఉంటే బారం టైమే తెలియదు కదా. మన పరిస్థితి ఏంటంటే జపం చేసి చూసుకుని ఎంత మిగిలింది మాల, ఎంత టైం అయిందో చూసుకుంటూ ఉంటా, అది పని పరిస్థితి. అందుకని పారాయణ కూడా టైంకి అనుకూలంగా చేయి. పాపం అంటే ఏమిటి? పాపం అంటే మనకి మన ఈ భౌతిక ప్రపంచంలోని బంధానానికి కారణమయ్యేవి పాపాలు. నేను చెప్పాను దీని గురించి. సాధారణంగా ఏం చూసు ఏం చెప్తా ఏమనుకుంటారంటే ఇది పాపం ఇది పుణ్యం అంటాం. ఈ పాపం పుణ్యాన్ని ఈ రెండూ పాపాలే. ఎందుకు? ఏ కార్యం ద్వారా మనం ఈ ప్రపంచానికి బంధనానికి కారణమవుతామో అది పాపమే. బంధనానికి కారణం ఏమిటి? మనం మనసులో ఉండే కోరికలు. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకో కోరికలు పుడతాయి, దానికి కర్మబంధనం అవుతుంది. అందుకని అది మీ కోరికలు నెరవేర్చుకుంటూ ఆ సమయంలో మీకు మంచి ఇంకొకరికి కూడా మంచి జరిగిందనుకోండి, మంచిదైందనుకోండి, అది పుణ్యం అనుకున్న పుణ్యం కాదు, అది అశుభమే. ఎందుకు? ఎందుకు అశుభం? ఈ ప్రపంచంలో ఎంత మంచి పని చేసినా అది అశుభమే. భక్తి తప్పితే మిగతావన్నీ అశుభమే అండి, అనాస్పీషియస్. అది గృహప్రవేశం కావచ్చు, అది వివాహం కావచ్చు, అది ఇంకేదో కావచ్చు, షాప్ ఓపెనింగ్ కావచ్చు, బర్త్డే కావచ్చు, అవన్నీ అశుభమే 100%. ఎందుకంటే ఏదో ఒక 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 మంచి పని అనుకున్నాం అనుకో, దాని గురించి ఎవరో ఒక సైంటిస్టు, మీరులో ఎవరో డాక్టర్ అయ్యి ఒక మందుని కనిపెట్టాడు, ఆ మందుని కనిపెట్టితే ఆ మందు ఎటువంటిదంటే ఎవరు తీసుకురనుకున్న మందుని వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు, వాళ్ళు ఎల్లప్పుడూ హాయిగా ఉంటారు, ఎటువంటి రోగాలు ఉండవు, వాళ్ళకి వృద్ధావస్థ వచ్చినా కూడా చక్కగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, సుఖంగా ఉంటారు. అటువంటి మందుని కనిపెట్టడం మంచిది కదా, మంచిదేగా అటువంటి మందు ఫస్ట్ క్లాస్ అవుతే డాక్టర్లు ఏమవుతారు? వాళ్ళకి అది మంచి కాదు. మీరు ఎంత మంచి పని చేసినా కొంతమందికి అది మంచిది కాదు. అట్లాగే సూర్యుడు అందరికీ మంచి చేస్తున్నాడు, ఆయన మిత్రుడు అంటాం, అందరికీ ప్రకాశిస్తున్నాడు, ఆయన వల్లనే అన్ని జరుగుతాయి. ఆ సూర్యుడు అందరికీ మిత్రుడు, అందుకని సూర్యుడు ఒక పేరు మిత్రుడు, మిత్ర అంటే సూర్యుడు పేరు, ఒక పేరు మిత్రుడు. దొంగకి అందుకని ఈ ప్రపంచంలో అన్ని అశుభాత్, అశుభ కార్యాలు, నామస్మరణ, భాగవత్ పఠన, భగవంతుని సేవ తప్పితే మిగతావన్నీ అశుభమే. అందుకని ఏదో కర్తవ్యాలా చేయాలి కానీ ఎవరు గురస్తులు ఉన్నారనుకోండి, ఏదో చేయటమే చేయటానికి చేయటం అంతే కానీ దానిలో ఎక్కువ ఉత్సాహపడకూడదు. ఎందుకంటే అశుభ కార్యమే. ఏదో ప్రింట్ చేస్తాం కార్డ్ మీద, మా అమ్మాయి వివాహం శుభ వివాహానికి వివాహం అంతా, శుభ వివాహం అది ఏ అక్కడికి వెళ్ళింది నా దండాలు పడుతుంది, అది తెలుసు కదా, ఏడుస్తుంది ఏదో చేస్తుంది అక్కడ శుభం అది. అతనికి ఆమె కూడా శుభం కాదు, చేసుకున్నవాడు కూడా శుభం కాదు. ఇప్పుడు అంటాం శుభకార్యం శుభకార్యం అంటాం, ఏంటి ఆ కార్యంలో ఉండే అశుభాన్ని కప్పేయటానికి ఈ శుభం అంటాం. అటువంటి ఏమి లేదు, అశుభమే లేదు. అశుభ భగవంతుడు ఈ ప్రపంచాన్ని అశుభాత్ అన్న తర్వాత దానిలో శుభకార్యం ఉందండి, ఏ లేదు. ఇది మన ఊహ మాత్రమే. హరే కృష్ణ గంధరాజ్ భాగవతం గీ జయ. పర్సనల్ మాట్లాడు, పర్సనల్గా మాట్లాడుకుందాం. హరే కృష్ణ. టైం అయిపోయింది, అందరి ప్రసాదం శుభకార్యం.